చాలా తమాషా తమాషా అయినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎర్త్ సమ్మిట్ అని ఒక మీటింగ్ జరిగింది 1992లో అనుకుంటా. ఇందిరాగాంధీ వాళ్ళు వీళ్ళు కూడా అందులో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్స్ చేశారు. దానికంత ముందు అనుకుంటా ఇందిరాగాంధీ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆ ఎర్త్ సమ్మిట్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, వాయుమండలాన్ని కలుషితం చేసేటటువంటి ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే ఒప్పుకొనబడదు. ఎందుకు? వాయుమండలం అందరిది. నేను ఇక్కడ పొగ పెడితే నా ఒక్కరికి మాత్రమే పొగ వెళ్ళదు. ఎంతమందికి వెళ్తుంది? సృష్టి అందరిమందికి వెళ్తుంది. డైల్యూట్ వెళ్తుంది అని వేరే విషయం. కానీ నేను రోజు పొగ పెట్టడం మొదలెట్టాననుకో, ఓ 50,000 సంవత్సరాలు పొగ పెట్టాననుకో, అప్పుడేమవుతుంది? వాయుమండలం అంతా సంఖ్య చెప్తాను, 50,000 సంవత్సరాలకు అవ్వకపోవచ్చు. ఇంకేంటే పృథ్వీకి ఇంకో లక్షణం కూడా ఉంది, దానంతా క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేసుకుంటూ ఉంటుంది పాపం. అది మనం ఎన్ని అర్హతలు చేసినా పాపం దాని పనులు చేసుకుంటూ ఉంటుంది. దానికి క్లీనింగ్ కూడా వాయుమండలం చేయలేనంత స్థితికి ఒక ప్రాణి చేయగలిగాడు. 84 లక్షల ప్రాణికోటుల్లో ఈ ఒక్క ప్రాణి ఎంత చేయగలుగుతున్నాడు అంటే, మిగతా 83,99,999 రకాల జీవ ప్రాణులు ఏమి చేయలేకపోతున్నాయో కలుషితము, అంత కలుషితం మనం చేసేయగలుగుతాము. చేసేయగలిగిన వాళ్ళు బాగు కూడా చేయలేదా? చేయొచ్చు కదా. ఏ పని చేయటం వల్ల అయితే ఈ పృథ్వీ మండలం అంతా కలుషితం అయిపోతుందో, దాన్ని బాగు చేసే బాధ్యత కూడా ఎవరిది? ఖచ్చితంగా నీదే. అది డిసైడ్ చేసిపోయింది. లాజ్ కూడా ఎనెక్ట్ చేయబడినాయి, కానీ ఆ లాజ్ ఎవరు పాటించటం లేదు. తమాషా అది. ఎందుకు పాటించటం లేదో తెలుసా? అది మనిషి నిర్మించినటువంటి నియమాలు కనుక. ప్రాకృతిక నియమాలను నేను పాటించను అని అల్లా, నువ్వు పాటించకూడదు చేస్తావు కదా. అది వేద విజ్ఞానం. వేద విజ్ఞానం ఎలాంటి నియమావళి అంటే, నువ్వు దాన్ని పాటించను అని లేవు. నీకు తెలిసినా తెలియదు, నేను ఇంకా నాకు కోపం వచ్చింది నేను ఊపిరి పీల్చను అన్నావు అనుకో, చాలా మంచిది, పీల్చకు, అందరూ సుఖపడిపోతారు. కానీ చేయలేదు అది. ఎవరో బలవంతంగా నేను ముక్కు నోరు మూసేస్తే తప్ప, నీ అంతటి నువ్వు ఆ నియమాన్ని పాటించలేవు. తీసుకున్నా పాటించలేవు. ఇంకో ఎవడైనా నొక్కితే తప్ప. ప్రాకృతిక నియమాలలో ఉన్నటువంటి బ్యూటీ అది. నీకు హాని జరిగేటటువంటి స్థితికి ఆ నియమం వెళ్ళదు. అర్థమైందా? చెప్పిన ఉదాహరణ, నీ కోపం వచ్చేసింది, ఇసుకు వచ్చేసింది, నేను ఊపిరి పీల్చలేని దిగబెట్టావు. ఎంతవరకు దిగబెట్టవాలి నీకు హాని కలగనంత వరకు? నువ్వు తప్పంటావాలని ఏమవుతుంది? మళ్ళా ఆటోమేటిక్గా అది రియాక్ట్ అవుతుంది, సహజమైనటువంటి రియాక్షన్. వేద విజ్ఞానాన్ని పాటించగలిగితే పృథ్వీ మండలానికి కూడా హాని ఎందుకు జరగదు అంటే, ఆటోమేటిక్గా నువ్వు కరెక్ట్గా రియాక్ట్ అవుతావు. అది వేద విజ్ఞానం. న్యాచురల్ లా అంటే అది. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి సూత్రాల గురించి నేను మాట్లాడటం లేదు. ఋగ్వేదంలో ఏం చెప్పబడిందో నాకు తెలియదు, నాకు సంస్కృతం రాదు. కానీ నాకు తెలిసిన నియమావళి ఏంటి అంటే, నీకు తెలిసిన నియమావళి ఏంటి అంటే, నీకు హాని కలిగేటటువంటిది ఏదైనా జరిగితే సహజంలోనూ ప్రతిస్పందిస్తావు. ఎలర్జీ అంటారే, ఎలర్జీ ఏంటి? వాతావరణంలో నీకు హానికరమైనది ఏదైనా ఉంటే అది నీ శరీరంలోకి ప్రవేశిస్తే అది నీ శరీరానికి హాని కలగజేస్తుంది అని శరీరం అనుకుంటే, అది శరీరంలో ఉంటే నువ్వు చనిపోతావు అనుకుంటే శరీరం ఏం చేస్తుందని బయటికి తోస్తుంది. ఆ బయటికి తోసేదాన్ని ఎలర్జీ అంటే. అది ఏ రకాలైన అవచ్చు, స్కిన్ డిసీజ్గా రావచ్చు, దగ్గుగా రావచ్చు, తుమ్ముగా రావచ్చు, రంపగా రావచ్చు. ఇది న్యాచురల్ రియాక్షన్. ఈ న్యాచురల్ రియాక్షన్కి కారణం తెలిస్తే దగ్గు అంటాం, కారణం తెలియకపోతే ఎలర్జీ అంటాం. ఎలర్జీ అంటే పెద్దది డాక్టరీ విద్య అనుకోకండి. ఎలర్జీ అంటే డాక్టర్ కూడా తెలియదు ఎందుకు వచ్చిందో. కానీ ఒకటి తెలుసు వాడికి, నీ శరీరము నువ్వు నివసిస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్లో నీకు హానికరమైనటువంటి పదార్థాలు ఏదో జరిగి ఉంది. అంతేత తగ్గాలి అంటే ఏం చేయాలి? ఆ హానికరమైనటువంటి పదార్థాన్ని తీసివేయాలి. ఎలర్జీ రకరకాలుగా ఉంటుంది. భూకంపం కూడా పృథ్వీ యొక్క ఎలర్జీ, తుఫాన్లు పృథ్వీ యొక్క ఎలర్జీ, న్యాచురల్ ఎలర్జీస్. వాటిని మన ఎలర్జీ అనం, మనం కలామిటీస్ అన్నాం. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. మీరు ఒక తుమ్ము తుమ్మితే మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, పృథ్వీ తమ్ముతే భూకంపము ఒకటే. పృథ్వీ తుమ్మింది అనమాట పాపం. దాని తుమ్ములు అనకూడదు, నువ్వు అనగలవా? నన్ను అనకూడదు. దాని తుమ్మితే ఏమవుతుంది నీకు? నీకు వరుసగా 10 తుమ్ములు వస్తే తెలుస్తుంది ఏమవుతుందో. అద్భుత కదా, చిన్న చిన్న తుమ్ములు వచ్చాయి. ఇంకా అర్థం చేసుకోండి, ధర్మము విజ్ఞానం నుంచి దూరమే అవ్వండి, రెండు వేరు వేరు కాదు. విజ్ఞానం ఎక్కడ అంతం అవుతుందో ధర్మం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది. నీ ఆలోచన పరంపర వ్యక్తిగతముగా శారీరకముగా నీకు వచ్చేటటువంటి బాధలు వాటిని నువ్వు అర్థం చేసుకున్నట్టే ప్రకృతి పరంగా ఎప్పుడైతే నువ్వు ఆ సామూహిక మానవత్వం యొక్క బాధల్ని అర్థం చేసుకుంటావో మొదట, తర్వాత సామూహిక ప్రాణి జగత్తు యొక్క బాధలను అర్థం చేసుకుంటావు. స్టేజెస్ తేడా అర్థమైన రెండు. వ్యక్తిగా మానవ మాత్రులుగా మొదట నువ్వు ఏం చేసేది, సామూహిక మానవుల యొక్క బాధ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, సామూహిక ప్రాణి జగత్తు యొక్క బాధ అర్థం చేసుకోవాలి. దీనికి మూడు పదాలు ఉన్నాయి. ఒకటి సత్, ఎగ్జిస్టెన్స్, ఉనికి. మొత్తము ప్రాణి జగత్, మొత్తము ప్రాణి జగత్తులో అతి చిన్నదైనటువంటి ప్రాణి హైడ్రోజన్ ఐటమ్. అందుకంటే చిన్నటువంటిది లేదు, అది కూడా ఒక ప్రాణి. హైడ్రోజన్ పరమాణువు అణువు అణోరణీయాన్ మహతో మహియాన్ అనేటటువంటి దాంట్లో అతి సూక్ష్మమైనటువంటి ప్రాణి ఉనికి గలగది ప్రాణి అంటే అది సత్. ఉనికి దేనికి అవుతూ ఉన్నదో అది సత్ అంటాం సంస్కృత భాషలో. ఎగ్జిస్టెన్స్ బీయింగ్ అతి చిన్నదేంటి, హైడ్రోజన్ పరమ. అంతకంటే చిన్నది లేదు పదార్థములో. విశాలత్వంలో నేను మొత్తము విశ్వము, మొత్తం విశ్వము, ఈ గెలాక్సీస్తో సహా, ఈ పాలపుంతలతో సహా, ధ్రువ నక్షత్రంతో సహా, తెలియదు ఎన్ని వేల 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 కాంతి సంవత్సరాలు ఎక్స్టెండ్ అయిందో. ఈ హైడ్రోజన్ పరమాణువు నుంచి ఈ మొత్తము విశ్వము ఎందులో అవుతూ జీవించి ఉన్నదో దాన్ని అంతరిక్షము అంటాం మనం. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతరిక్ష విజ్ఞానము వేద విజ్ఞానము అన్న ఒకటే. ఇది మొత్తము ఉనికి అనేది హైడ్రోజన్ ఐటమ్ నుంచి సమస్త మండలాలు, వాటికి మనం ఏం పేరు చెప్తాం, మనం చెప్తాం స్టార్స్ అనుకోండి, గెలాక్సీస్ అనుకోండి, పాలపుంతలు అనుకోండి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటి వెనకాతలు ఏమేమి ఉన్నాయో మనం ఊహించలేనిది, మన టెలిస్కోప్కి అందరివి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎందులో ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అంతరిక్షములో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సముద్రములో, సముద్రంలో ఉన్నటువంటి అనేక జీవాలు, ఆల్గే దగ్గర నుంచి చిన్న చిన్న ఏంటంటే, ఆల్గే అంటే తెలుసు కదా, నాచు. సముద్రంలో నాచుకు ఇదే ఎంత పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయి, బిగ్గెస్ట్ సముద్రంలో ఉన్నటువంటి జీవ జంతువులు. కానీ ఇదంతా కంటిన్యూస్గా ఎందులో ఉన్నాయి, సముద్రంలోనే ఉన్నాయి. అంచేత సముద్రంలో ఏ విషము ప్రవేశించినా అటు తిమింగిల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, నాచు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, సముద్రంలో ఉన్నటువంటి ప్రతి ఉనికి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంచేత మొట్టమొదట సైన్స్ ఉదాహరణ తీసుకుని మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఈ సమస్త ఉనికి కూడా అంతరిక్షములో ఉన్నది. అంచేత అంతరిక్షమును ప్రభావితం చేసేటటువంటిది ఏదైనా సరే ఏం చేస్తుంది, అన్ని ప్రభావ అన్ని అన్నిటికీ ఉనికి గలగే ప్రతి దాని మీద ప్రభావితం చూపిస్తుంది. అది మనిషి మీద మాత్రమే కాదు. అంచేత వేద విజ్ఞానము మనిషికి మాత్రమే సంబంధించింది కాదు, అది సమస్త సృష్టికి సంబంధించింది. అది మీరు అర్థం చేసుకోవాలి పరివ్రాజకులుగా, అది మీరు చెప్పాలి. మనం అర్థం చేసుకోవాలి ముందు, మన జీవితము దానికి తగినట్టు ఉండాలి. అంతేకా మనం ఏ పని చేసినా ఆ పని ఎక్కడ చేస్తుంది ఎఫెక్ట్, సంపూర్ణ సృష్టికి ఎఫెక్ట్ చేస్తుంది. తెలిసినా తెలియదు, నేను చిటికిన నేను ఇలా కలిపితే గ్యారంటీగా సంపూర్ణ సృష్టిలో ఎక్కడ ఏదో మార్పు జరుగుతుంది, నాకు తెలియదు అదే విషయం. అదే సిద్ధి సాయి బాబాయ్ సత్యసాయి బాబాయ్ వీళ్ళు కలిపారు అనుకోండి, ఎక్కడెక్కడో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. మరి మనం ఏడు కలిగితే మార్పులు రావా వస్తున్నాయి కానీ మనకి తెలియదు, అంతే తేడా. సైన్స్కి సైన్స్ తెలియనటువంటి వాడికి తేడా ఏమీ లేదు. వీడు బ్లేడ్ పెట్టి కోసినా, న్యూరాలజిస్ట్ బ్లేడ్ పెట్టి కోసినా శరీరము ఒకేలాగా స్పందిస్తుంది కదా. కానీ తెలియని వాడు బ్లేడ్ పెట్టి కోస్తే ఏదైనా జరిగిపోవచ్చు, కానీ వాడు బ్లేడ్ పెట్టి కోస్తే తేడా అర్థమవుతుందో ఆ తేడా వస్తుంది అంతే. నియమాలలో ఏం తేడా లేదు, బ్లేడ్ పెట్టి కోస్తే ఒకటే రియాక్షన్. కానీ వాడు ఏం చేశాడు, దాన్ని శాస్త్రీయముగా ఉపయోగించుకోగలిగాడు. ఆ విద్య మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది సంపూర్ణ సృష్టిని ప్రభావితం చేస్తుందో తెలుసుకునేటటువంటి విద్య కంటే గొప్ప విద్య మీరు ఊహించగలరా? ఊహించి చెప్పండి ఇంతకంటే గొప్ప రీతి ఉంది మాస్టారు లేదు కదా. అందువల్ల వేద విజ్ఞానము పరాకాష్ఠ అయింది. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ ఎందుకు తెలుస్తాయో అంటే, ఈ విద్య తెలిస్తే ఏం తెలుస్తుంది మీకు? అన్ని లోకాలలో విద్యమండలంలోనే విశ్వంలోనే, విశ్వం అంటే నా ఉద్దేశం 14 భవనాలని. విశ్వం అనేటటువంటి మాట విష్ణు సహస్రనామ పారాయణ 14 భవనాలలో ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంచేత చీకటిలో చూడాలి అంటే మనం ఏం చేస్తాం, టార్చ్ లైట్ వేస్తాం. ఉండండి మాస్టారు, నేను ఫ్రిడ్జ్ తీసుకెళ్తున్నాను, చీకటిగా ఉంది, అదే ఎలక్ట్రిసిటీనే పనిచేస్తుంది అంటే కుదరదుగా. ఇంకా టార్చ్ లైట్ కంటే చాలా పెద్దది, మీకు తెలియదు, అది కరెంటుతోనే పనిచేస్తుంది అని ఒక ఫ్రిడ్జ్ని నేను భుజాన్ని కట్టుకుని వెళ్ళారనుకోండి, తేడా అర్థం అవ్వాలి మీకు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. అంతరిక్షములో కూడా, అంతరిక్ష విజ్ఞానములో కూడా ఏ పరికరముతో అంతరిక్షంలోకి వెళ్ళాలో ఆ పరికరాలు తప్ప మిగతా దేన్ని మీరు ఉపయోగించినా వేస్తే, అది ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇంకోటి కూడా సాధారణంగా చెప్తూ ఉంటాం మనం, ఏంటి, సూది ఉపయోగించే చోట సూది, దెబ్బలను ఉపయోగించే చోట దెబ్బలను ఉపయోగిస్తాం, కానీ రెండు ఒకటే కదా అని బుషాటి గుండెలు కుట్టాలంటే దెబ్బలను తీసుకొచ్చేసి కుట్టామనుకోండి, అంతా తెలియదు. అందులో ఈ కాలంలో ఎక్స్పర్టైజ్ అంటే ఏంటో తెలుసా, అతి తక్కువ గురించి అతి ఎక్కువ తెలుసుకోవటం. అంతేత వాడు స్పెషలైజేషన్ అయ్యాడు అంటే తక్కువ విషయాల గురించి తెలుస్తాయి. మామూలుగా వాడు MBBS చదివాడు అనుకో శరీరం మొత్తం తెలుస్తుంది వాడికి. MD అయ్యాడు అనుకో శరీరం మొత్తం ఇంకా వాడికి తెలియదు. భగవంతుడు తెలియాలి, ఇంకా పైకి వెళ్తే స్పెషలైజేషన్స్, లెఫ్ట్ ఐ స్పెషలైజేషన్, రైట్ ఐ స్పెషలైజేషన్, లేకపోతే అందులో మళ్ళీ రెటీనా స్పెషలైజేషన్, కోన్స్, రాడ్స్ అని కంట్లో ఉంటాయి, వాటి స్పెషలైజేషన్ వచ్చేసి నేను కోన్ స్పెషలైజేషన్ చేశాను కానీ రాడ్స్ నాకు తెలియదు బాబు, పక్క ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తున్నాడు అనుకో, జరగచ్చు. అంటే ఏం జరిగిందనమాట, భౌతిక విజ్ఞానము ఎక్స్పర్టైజ్లోకి వెళ్తూ ఉంటే ఎటు వెళ్తుంది, సూక్ష్మం వైపు వెళ్తుంది, చిన్నదాని వైపు వెళ్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానము అంచేత ఇవి రెండు కలవాలి. సూక్ష్మం గురించి తెలియాలి మీకు, అటు దాని గురించి కూడా తెలియాలి. కానీ దాని గురించి తెలిస్తే సమూహాల గురించి తెలుస్తాయి తప్ప వ్యక్తిగతమైన దాని గురించి తెలియదు. ధర్మము సామూహికంగా మాట్లాడుతుంది, వ్యక్తిగతంగా మాట్లాడదు. వ్యక్తిగతంగా తెలియాలి అంటే పదార్థ విజ్ఞానం ఉండాల్సిందే, సామూహికత కావాలి అంటే ధర్మం ఉండాల్సిందే. అంచేత ధర్మము అనగానే సామూహికత, విజ్ఞానము అనగానే పదార్థంలో మనం ఇంకా సింపుల్ అయిపోతూ ఉంటాను, స్పెషలైజేషన్ అయిపోతూ ఉంటాను, ఇంకా 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 కిందకి వెళ్ళిపోతాను. ఎంత కిందకి వెళ్ళిపోగలవు, హైడ్రోజన్ పరమాణువు కంటే కిందకి వెళ్ళలేవు నువ్వు, లిమిటేషన్ ఉంది అక్కడ. అది బ్రేక్ అయిందనుకో నువ్వు మన అనంతంలో కలిసిపోతావు. హైడ్రోజన్ పరమాణువు స్ప్లిట్ అయితే అటమిక్ ఎనర్జీ వస్తుంది. హైడ్రోజన్ బాంబ్ అంటాం కదా, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడికే వస్తావు సర్కిల్. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఇందులో స్పిరిచువలిజం ఏమీ లేదు, ఆధ్యాత్మికత ఏమీ లేదు, ప్రతిదీ మీ జీవితంలో ఉపయోగపడేది. ఈ వశిష్ఠుడు రాజగురువుగా ఉండటానికి కారణం భక్తి చేయి భజనలు చేయని చెప్పడం కాదు, భజనలు అవి చేయమంటారు కనుక ఈ కాలం బాబాలే ఎవరు దగ్గరికి రానేదండే. ఎందుకంటే వాడికే తిండి లేదు, వాడు ఇంకోటికి ఏం పడతాడు. కానీ వశిష్ఠుడు లాంటి వాడు ఏం చేయగలడు? విశ్వామిత్రుడు లాంటి వాడు వస్తే తిండి పెట్టి పంపించి వాడికి కూడా ఈర్ష కలగ చేయగలడు. ఆ విద్య మనం నేర్చుకోవటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం మనం, అంతరిక్ష విజ్ఞానం. అంచేత అంతరిక్ష విజ్ఞానం అంటే ఏంటో అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉనికి ఎగ్జిస్టెన్స్ అది అందరికీ కామనే. చీమకైనా దాని లైఫ్ చాలా ఇష్టం, ఏనుగుకైనా ఏనుగు లైఫ్ చాలా ఇష్టం, మనకి మన లైఫ్ చాలా ఇష్టం, ఎవరికి వాళ్ళ లైఫ్ ఇష్టం. ప్రతి ప్రాణి ఏం కోరుకుంటుంది? తను నాశనం అయిపోకుండా, తను నశించిపోకుండా ఉండటం కోరుకుంటుంది. ఈ కోరిక ఉన్నదే దీన్ని లైఫ్ అంటాం మనం, జీవితము. ఉనికి జీవితము రెండు సినానిమ్స్, రెండు ఒకటే. ఉనికి ఉంది అన్నా జీవితము ఉంది అన్నా ఒకటే అర్థం. ట్రినిటీ గురించి చెప్తూ చెప్తున్నాను నేను, మళ్ళీ మీరు మర్చిపోకండి. దేని గురించి చెప్తున్నాను నేను, మళ్ళీ ఎక్కడికో మీరు ఎడిపోతే కష్టం. ఉనికి అణువురణీయాన్ మనతో మహీయాన్ వరకు ఒకటే అంటే ఇప్పుడు అర్థమైందా? సూర్యుడికి తన ప్రాణం చాలా ఇష్టం, శనిగారికి ఆయన ప్రాణం చాలా ఇష్టం. మనకి ఇష్టం కావచ్చు, శనిగారు ఉండకూడదు అనవచ్చు, కానీ శనిగారు లేకపోతే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆలోచిద్దాం. అర్థమైంది కదా? అణువురణీయాన్ మహతో మహీయాన్ వరకు అన్నిటిలోనూ కామన్గా ఉన్నది ఏంటంటే లైఫ్, ప్రాణము. ఇంకోటి ఏంటి, ఈ ప్రాణము ఉన్న వాటిలో చేతనత్వ స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. చీమ యొక్క చేతనత్వ స్థాయి, ఏనుడి యొక్క చేతనత్వ స్థాయి, మనుష్యులలో మనుష్యుల యొక్క చేతనత్వ స్థాయి సెన్సిటివ్లే. చేతనత్వం అంటే సెన్సిటివిటీ, అర్థమవుతుంది కదా? లైఫ్ కామన్ అందరికీ, ఉనికి అందరికీ కామన్, కానీ ఆ ఉనికిలో పరిస్థితులకి రియాక్ట్ అయ్యగలిగేటటువంటి చేతనత్వ స్థాయి వేరు వేరు. ఇంజనీర్ కన్స్ట్రక్షన్స్కి మాత్రమే రియాక్ట్ కాగలడు. వాడు చాలా మంచి ఇంజనీర్ కదా, నా శరీరాన్ని నువ్వు బాగు చేసేయని వెళ్ళావు, వెళ్తే ఏమవుతావు? అలాగే మంచి డాక్టర్వి నువ్వు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయగలవా అన్నావు అనుకో, నువ్వు ఇంత బాగా అందంగా అతికిస్తావు శరీరాల్ని, బోన్స్ స్పెషలిస్ట్ నువ్వు, ఇంత ఇల్లు కూడా కట్టిపెట్టవయ్యా అన్నావు అనుకో, కట్టిపెట్టలేడు. చేతనత్వం అంటే అర్థమైనా? అదేమో ఇంజనీరింగ్ చేతనత్వము, ఇదేమో చేతనత్వ స్థాయిలో రకరకాలు. ఒకే మనిషి ఒకే చేతిలో ఒకే సిచ్యువేషన్లో రకరకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. అంటే చేతనత్వం అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు లైఫ్ మాత్రం అందరికీ కామనే. చీమ తన జీవితాన్ని రక్షించుకోవాలని కోరుకుంటుంది, ఇంజనీరు తన జీవితాన్ని రక్షించుకోవాలని కోరుకుంటాడు, కోటి తన జీవితాన్ని రక్షించుకోవాలని కోరుకుంటుంది. జీవితము జీవించాలి నేను అనేటటువంటి కోరిక నీకు మిగతా ప్రాణులకి ఒకేలాగా ఉంది కదా, తేడా ఉన్నాయి ఏమైనా అందులో? అది జీవితం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, నేను ఉండాలి. దానికి ఇంకో పేరు అహం. ఈ అహం అనేది, లైఫ్ అనేది, ఈ విభిన్న విభిన్న పదాలు మీకు బాగా అలవాటు అవుతే ఎవరి పుస్తకాలు చదివినా మీరు కన్ఫ్యూజ్ కారు. ఒక దాంట్లో సెల్ఫ్ అంటాడు, ఇంకో దాంట్లో ఆత్మ అంటాడు, ఇంకో దాంట్లో జీవేచ్ఛ అంటాడు, ఇవంతా ఒకటే. ఏంటి ఒకటి అంటే అక్కడ ఏంటి, నేనున్నాను, ఈ నేను అనేటటువంటి ఉనికి నాకు సాధ్యమైనంతగా పోకుండా చూసుకుంటాను. ఏ ప్రాణి అయినా అంతే, ఏ ప్రాణి అయినా అంతే, ఆకలి చెట్టు అయినా అంతే. జగదీష్ చంద్ర బోస్ కనిపెట్టింది అంతే కదా, మనం ఎలా కోరుకుంటాము ఆ చెట్లు కూడా. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, మరి మీరు చేయొచ్చు కూడా. ఇజెంట ఎక్స్పెరిమెంట్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. మీరు చెట్టు దగ్గర కనుక కూర్చొని దానితో స్నేహ సంబంధాలు మీరు పెట్టుకోగలిగితే, మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా వస్తుంటే దూరం నుంచి చూడగలదు. చెట్టు చాలా దూరం నుంచి చూడగలదు, దాని ముందే చెప్పిస్తుంది. తర్వాత మీ పని ఇంటి తాళం వేసి వెళ్ళిపోతారో, మీరు ఏం చేస్తారో అది వేరే విషయం. ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఉపయోగాలు ఇప్పుడు మనం ఉపయోగించుకుంటే అది నేర్పమని మీరు కోరుతారు. ఈ వేద ఉద్యోగం అదంతా బాగుద్దు సార్ అంటారు, అంచేత చెప్పండి నేను ఆ ఉపయోగాలు. పూర్వకాలంలో ఋషులు వనాలలో ఉండటానికి కారణం అది. ఇప్పుడు మళ్ళా చెట్లు పెంచమంటానికి కారణం అది. ఒకటే రకరకాల పరిస్థితుల్లో వాటిని రకరకాలుగా వాడుకుంటుంది. జీవేచ్ఛను సూచిస్తాయి, తెలి ఎగ్జిస్టెన్స్ అని సూచిస్తాయి, ఉనికిని సూచిస్తాయి. ఈ ఉనికి అంతా ఎక్కడుంది? అంతరిక్షంలో ఉంది. అంతరిక్షమే లేకపోతే ఉనికి లేదు అసలు, అది గుర్తుంచుకోండి. ఇంకా మీరు చెప్పదలుచుకుంటే అంతరిక్షంలోనే భాగాలు అనుకోండి, ఇది ఉంది, ఇది అంతరిక్షంలో భాగము, యజ్ఞశాల ఇదే ఆకాశం, ఇదే అంతరిక్షం, కానీ దాన్ని యజ్ఞశాల అంటున్నాం, దీన్ని సంస్కారం అన్న బాగుంటున్నాం. కానీ చెట్లు అవన్నీ ఇవన్నీ పీకేశాం అనుకోండి, ఉన్నది అంతరిక్షమే, అంతరిక్షం మారదు. అర్థమైందా? అంతరిక్షంలో ఏమైనా మారుతుందా? గదులు మీరు మార్చారు, చిన్న చిన్న గదులు వేసుకోవచ్చు, పెద్ద పెద్ద గదులు వేసుకోవచ్చు, పృథ్వీ గ్రహం అందులో ఉండొచ్చు, శుక్రగ్రహం అందులో ఉండొచ్చు, సూర్యుడు అందులో ఉండొచ్చు, ఇవేమీ లేవనుకోండి, అంతరిక్షం ఉంటుంది. ఆ అంతరిక్షంలో ఏమైనా మార్పు ఉంటాయా? ఏమీ మార్పు ఉండదు. సూర్యుడు ఆక్యుపై చేసినటువంటి స్పేస్ అంచేత దీన్ని స్పేస్ అని కూడా అనొచ్చు, ఆకాశం అని కూడా అనొచ్చు. అంతరిక్షాన్ని ఆకాశం అని కూడా అనొచ్చు, స్పేస్ అని కూడా అనొచ్చు, లైఫ్ అని కూడా అనొచ్చు. అర్థమైన ఇప్పుడు లైఫ్ అంటే ఏంటో, లైఫ్ యాజ్ ఎ క్వాలిటీ సూర్యుడిది మీది, హైడ్రోజన్ పరమాణువుది, అందరిది ఒకటే. బంగారపు ముక్క 20 టన్నుల బంగారం ఉన్నా, బంగారపు రేణు ఉన్నా, బంగారపు యొక్క లక్షణాలలో ఏం తేడా లేదు, క్వాంటిటీలో తేడా ఉంది. క్వాంటిటీలో తేడా ఉంది కానీ మన లక్షణాల్లో ఏం తేడా రాదు. అలాగే మనం అందరం ఎవరము అంటే అంతరిక్షం యొక్క భాగాలు, జీవితం యొక్క భాగాలు, ఉనికి యొక్క భాగాలు. ఈ ఉనికిని మీరు వేరు చేయలేరు. అంతరిక్షాన్ని మీరు ముక్కముక్కలు ఏం చేయగలరు? చేయగలరా? అంచేత దీన్ని ఆత్మ అని కూడా అంటాం మనం, బ్రహ్మ అని కూడా అంటాం. రకరకాల పుస్తకాలలో రకరకాల పేర్లు చెప్పారు, ఆ పేర్ల కారణాలు కూడా ఉన్నాయి. వాటి మిల్లిమిల్లిగా మనం చదువు, అత్తేటి ఆత్మ తింటున్నది కనుక ఆత్మ అన్నాం దాన్ని. అంచేత నువ్వు తెలుస్తున్నావు రావేనా అన్నాను అనుకో, వాడిని మనం పొగిడేమని అర్థం. అంచేత వాడిని ఏమన్నాం మనం? ఆత్మ అన్నాం. అంతకంటే కావాల్సింది ఏంటో, వాళ్ళు ఆత్మజ్ఞానం అనమాట. ఆత్మ యొక్క లక్షణం ఏంటి అంటే అత్తేటి, తినేది ఆత్మ. సరే తర్వాత చూద్దాం ఎందుకు అలాంటి పేర్లు పెట్టారు వాళ్ళు. బ్రహ్మ విస్తృతంగా ఉండేది, వ్యాపించేది. అంటే అంతరిక్షము వ్యాపించదు, గోడలు మీరు తీసేస్తే అంతరిక్షం వ్యాపించినట్టు అనిపిస్తుంది. 4 చిన్న గదులు ఉన్నాయి, ఇరుకిరుగ్గా ఉంది మీకు, గోడలు తీసేశారు, జాగా వచ్చింది. కానీ ఉన్న జాగా మారిందా? కొత్త జాగా వచ్చిందా? అర్థమవుతుందా? చెప్తుంది ఆత్మిక లక్షణాలు ఏమంతా కూడా, ఏది సర్వత్రా ఉన్నదో సర్వమావృత్య తిష్టతి, పురుష సూక్తంలో చెప్తాం మనం. ఇది బేసిక్. మొదటి త్రిపుటిలో వేద విజ్ఞానములో విజ్ఞానం ఎక్కడ ఎండ్ అయ్యి ధర్మం ఎక్కడ మొదలవుతుందో అక్కడ మొట్టమొదటి కాన్సెప్ట్ ఇది మీకు అర్థం అవ్వాలి, అంతరిక్షము. కానీ అంతరిక్షాన్ని ఖండించాము అనుకుంటారు మీరు, గదులు అది కట్టి పృథ్వీగ్రహం తిరుగుతోంది అంతరిక్షంలో, అంతరిక్షానికి ఏమైంది అని. శనిగ్రహం ఉంది, సూర్యుడు ఉన్నాడు, ధ్రువ నక్షత్రం ఉంది, అన్ని అంతరిక్షంలోనే ఉన్నాయి కదా. హైడ్రోజన్ ఐటమ్ ఉంది, అది ఎక్కడుంది? మీరు ఎక్కడున్నారు? అంతే మనం అందరం ఎందులో ఉన్నాం? అంతరిక్షంలో ఉన్నాం. ఇది కాకుండా చేతనత్వం అని రెండోది, ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అంతరిక్షాన్ని మీరు చేయగలిగేది ఏం లేదు, అది అలాగే ఉంటుంది, అది మీరు దాన్నే మార్చలేరు. కానీ మీరు ఏం మార్చలేరు అంటే చేతనత్వ స్థాయిని మార్చగలరు. పరిణామక్రమం చెందేది చేతనత్వం, అంతరిక్షం కాదు. హైడ్రోజన్ ఐటమ్ నుంచి సూర్య స్థాయి వరకు ప్రస్తుతం మనం అంతవరకు లిమిట్ అవుదాం. క్షేత్రము, క్షేత్రజ్ఞము, క్షేత్రజ్ఞుడు అంతరిక్షం, ఆత్మ. హైడ్రోజన్ పరమాణు దగ్గర నుంచి సూర్యమండల విస్తీర్ణం వరకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని నేను చెప్తూ వచ్చాను. సకాలేన మహత ఏదో నష్టపరంతప, యోగో నష్టపరంతప, ఆత్మో నష్టపరంతప. ఆత్మ అన్నా వేదము అన్నా వేదమన్నా ఒకటే, పరిస్థితులు బట్టి మారుతాయి. కూలివాడు కష్టపడి ఎండాకాలంలో ఆకలి వేసి గంజి నీళ్లు తాగితే దాన్ని గంజి నీళ్లు అంటాం. బ్లూ ఫాక్స్ హోటల్లో అదే కన్వీనియంట్గా వస్తాడు వేరే సర్కమ్స్టెన్స్లో, దానికి 500 రూపాయలు ఇస్తాం. గంజినీళ్ళు అది నీకేం అనుమానం అక్కలే, నేను తాగా చాలా బాగా. బ్లూ ఫాక్స్ హోటల్ అని కొత్తగా కట్టారు కాశీలో, అప్పుడు ఎయిర్ కండిషన్ హోటల్, ఝమాల్ ఝమాల్ అని ఏదో పేరు పెట్టారు దానికి, ఏంటో కొత్తగా పేరు ఉంది. తాగా అది గంజి నీకు తెలియలేదా అన్నాడు మా ఫ్రెండ్ లాల్. నేను గంజి ఎప్పుడు తాగలేదురా అన్న. గంజి మనం చాలా మందికి మనకి గంజి రుచి తెలియదు, అది గొప్పగా ఏం చెప్పలేదు. నేను అన్న మాట్లాడదు అప్పుడు, ఇది గంజి నేను తాగాను చాలా సార్లు అన్నాడు. చేత ఈ చేతనత్వ విజ్ఞానం సెకండ్ పార్ట్కి వస్తున్నాను నేను. అంతరిక్షాన్ని మనం మార్చలేము, గంజి గంజే బ్లూ ఫాక్స్లో ఉన్నా వాళ్ళకైనా. కాస్ట్ ఎందువల్ల మారింది, నీ చేతనత్వ లెవెల్ మారింది. కూలీవాడు దాన్ని గంజి అని తాగుతాడు, మనం పారదోషిస్తాం దాన్ని లాగా. కొంచెం ఉండిపోయింది ఇంకా ఎంత పెళ్ళిళ్ళు అట్లా చూశారు మీరు ఎంతెంత దాన్ని అర్థమైంది కదా, అది వార్చేస్తావు. ఆ వార్చి నీళ్ళు వాళ్ళు అక్కడ అమ్ముతాడు. కానీ అక్కడ ఎందుకు తాగుతాం, మన చేతనత్వం ఏమనిపిస్తుందంటే చాలా హై లెవెల్ అని. ఇక్కడ తాగితే చాలా లో లెవెల్, కానీ గంజి గంజే దాని న్యూట్రియంట్స్ వాల్యూలో కానీ దాని శరీరం మీద చూపించేటటువంటి ఎఫెక్ట్స్లో కానీ తేడా రాదు. కొంచెం చేతనత్వాన్ని గురించి ఉదాహరణ ఇస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత చేతనత్వం అనేది దేని మీద ఆధారపడింది, పరిస్థితులకి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనే దాని మీద ఆధారపడింది. పిరికివాడు అనే చేతనత్వము, ధైర్యవంతుడు అనేటువంటి చేతనత్వంలో పరిస్థితులు మారవు. ఏం మారింది, వీడి రియాక్షన్ మారింది. ధైర్యవంతుడు దాన్ని ఎదుర్కొంటాడు, పిరికివాడు పారిపోతాడు, అంతే కదా. అంటే ఈ పిరికివాడు ధైర్యవంతుడు అన్నది పరిస్థితుల మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడింది, నీ మీద ఆధారపడింది. చేతనత్వాన్ని జీవాత్మ అని కూడా అంటూ ఉంటాం, చిత్తము అని కూడా అంటూ ఉంటాం. నా చిత్తం వచ్చినట్టు చేస్తాను, మాటలు వాడతాం కదా, అంటే ఏంటి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని. అంచేత చేతనత్వం ఏంటైందనమాట, అక్కడ పరిస్థితులకి లేకపోతే అంతరిక్షానికి నేచర్ రియాక్షన్. ఈ రియాక్షన్ మార్చుకోగలం మనం, అదే మనం పరిణామ క్రమంలో చదువుకుంటాం, మనం నేర్చుకుంటాం మనం. అంతేంటి, ఒకటి అంతరిక్షము, రెండోది అంతరిక్షానికి నువ్వు రియాక్ట్ అవటం. కానీ నువ్వు ఎప్పుడు రియాక్ట్ అవుతావు, రియాక్ట్ అవటానికి ఒక శరీరం అంటూ నీకు ఉంటే అంతే కదా. శరీరం లేకపోతే ఏం రియాక్ట్ అవుతావు నువ్వు. దీన్ని కుండలిని అంటాం మనం, కుండలిని. శరీరమును ఘనీభవించినటువంటి కుండలిని శక్తి శరీరము, లేకపోతే కుండలిని శక్తిని ఉపయోగించేది శరీరము. కానీ ఈ శక్తి మన అంతరిక్షంలే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. అక్కడ మూడు ఒకటే, అంతరిక్షంలో ఇల్లు కట్టాం, ఒకటి డ్రాయింగ్ రూమ్ అన్నాం, ఒకటి బెడ్రూమ్ అన్నాం, ఒకటి టాయిలెట్ అన్నాం. చేతనత్వం మారిపోయిందిగా. బెడ్రూమ్లో ఏ చేతనత్వంలో ఉంటారు మీరు, గురక చేతనత్వంలో ఉంటారు. అంటే గురక పెట్టగలిగితే దానికి చాలా అదృష్టం కాదు, గురక పెట్టగలగటం అందరికీ సాధ్యం కాదు. అంతే బెడ్రూమ్లో ఉన్నటువంటి చేతనత్వం ఏమిటి, గురు కట్టడం. సరే టాయిలెట్. డ్రాయింగ్ రూమ్లో చాలా నీట్గా డ్రెస్ వేసుకొని పోజు కొట్టి వాళ్ళ వాళ్ళ ఆపరేటర్స్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ వాళ్ళ వృత్తి రీత్యా, లాయర్ అయితే లాయర్ డ్రెస్లో, డాక్టర్ అయితే డాక్టర్ డ్రెస్లో. మన డాక్టర్ డ్రెస్ ఎవరికోకండి, స్టెటోస్కోప్ ఉంటే డాక్టర్, ఒకటి తీసుకెళ్ళంటే ఇంజనీర్. తీసుకొచ్చి తెలుసు కదా, అవన్నీ ఎక్కడ ఉంటాయి, బెడ్రూమ్లో ఉండవు, డ్రాయింగ్ రూమ్లో ఉంటాయి. అంటే డ్రాయింగ్ రూమ్లో వాడు వృత్తిరీత్యా చేతనత్వం ఉంటే, బెడ్రూమ్లో గురక చేతనత్వం ఉంటే. కానీ ఇదంతా ఎక్కడున్నాయి, అంతరిక్షంలోనే. అంటే అంతరిక్షం ఒకటే, అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మళ్ళా కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ ఇది ఎక్కడ వచ్చేసిందని. కానీ తేడాలు ఎక్కడ వచ్చాయో, అంతరిక్షంలో ఉన్నటువంటి విభాగాలు నిజంగా లేవు అక్కడ. గోడలే కనుక మీరు తీసేస్తే మన మీకే తెలియదు ఎంతగా వర్తకేకి వచ్చి పడిపోయాయి. ఇప్పుడు వాళ్ళు వెతుక్కోమనండి, వాళ్ళ బెడ్రూమ్ అదే ఎక్కడ ఉందో. బాధకరమైనటువంటి ఉదాహరణ అయినా ఉదాహరణ కరెక్టే కదా, అర్థమవుతుందని. చెప్పి అంతరిక్షం మళ్ళీ ఒకటే, అది కన్ఫ్యూజ్ కాకండి. మన అంతరిక్షం అక్కడ వెళ్ళిపోయిందని, అది అక్కడే ఉంది. కానీ ఆ అంతరిక్షంలో నీ యొక్క కుండలిని వేరువేరు చేతనత్వాల్లో ఉంది. బెడ్రూమ్ లో ఒక చేతనత్వంలో ఉంది, నువ్వే కుండలిని అంటే నువ్వు అనమాట, కుండలీకృతమైనటువంటి నీవు. బ్రాకెట్స్ అంటాం కదా మ్యాథమెటిక్స్ లో, తెలుగులో బ్రాకెట్స్ ని కుండలి అంటే కుండలి అని అంటారు. కుండలీకృతము చెయ్యి, బ్రాకెట్స్ పెట్టు. ఇద్దరు కుండలిని అంటే ఏం చేశాను, పరిమితమైనటువంటి స్పేస్. ఈ స్పేస్ లో తమాషా ఉంది, ఈ స్పేస్ మూవ్ అవుతుంది స్పేస్ లోనే. శరీరం అనేది కుండలీకృతమైనటువంటి అంతరిక్షము అంటే అర్థమవుతుందా మీకు? కుండలీకృతమైనటువంటి స్పేస్ అంటే శరీరము, ఇంతవరకు అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి మీరు. అంటే మొబైల్ అనమాట, కారు ఒక స్పేస్ లో ఉంది. కారులో ఉన్నటువంటి స్పేస్ నా ఇంటి ముందు ఉన్నటువంటి స్పేస్, అదే కారులో నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి స్పేస్ ఒకటేనా? అవునించండి, స్పేస్ ఎక్కడ? ఇక్కడున్న ఆకాశంలో కారు ఉంది, కారు లోపల ఆకాశం ఉంది, ఉందా లేదా? కారు లోపల ఆకాశం ఉందంటే ఖాళీ ప్రదేశం అనేగా, స్పేస్ అనేగా. ఇప్పుడు ప్రశ్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కారు రన్ అవుతుంది, కారు రన్ అవుతూ ఉంటే లోపల ఉన్నటువంటి ఖాళీ జాగా కూడా రన్ అవుతుందిగా. ఇప్పుడు ఇక్కడ ఈ గది ముందు, ఈ ఎంట్రన్స్ ముందు నేను కారు ఎక్కాను, నడుపుకుంటూ వెళ్తున్నాను. లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం కూడా నాతో పాటు వస్తోందా? అది రావటమే, అది అక్కడే ఉంది, అది అఖండంగా ఉంది. ఆ అఖండాన్ని మనం గుర్తించటం లేదు కనుక ఆ స్పేస్ కదులుతుంది అనుకుంటున్నాం మనతో పాటు. ఇది మీకు అర్థమైపోతే మీ ట్రైన్ స్థిరంగా ఉండి ఇంకో ట్రైన్ కదులుతూ ఉంటే మీ ట్రైన్ కదులుతుంది అనిపిస్తుంది మీకు. ఎప్పుడు రాలేదు అది? అదే ఇక్కడ స్పేస్ ఏం కదలటం లే, మీ కంటి ముందు జరుగుతున్నా కానీ మీకేమనిపిస్తుంది, కారులో స్పేస్ మీతో పాటు వస్తుందా? మీతో పాటు రావటం లే, ఆ స్పేస్ అక్కడే ఉండిపోయింది, ఇంకో స్పేస్ వచ్చింది, ఇంకో స్పేస్ వచ్చింది. కంటి ముందు కనిపిస్తున్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి ప్రయోగం ఇది. ఆర్థికాన్ని వెళ్ళండి, అర్థమవుతాం కదా? కానీ ఈ స్పేస్ లో కారులో కూర్చొని వెళ్తున్నటువంటి స్పేస్ అక్కడే ఉంది, డొక్కు కారు అది. ఇంకోటి బెంజ్ కారు వేసుకొచ్చాడు, ఏదో నాకు తెలియదు కాస్ట్లీయెస్ట్ కారు ఏంటి, అదే కాదు, ఏదవుతుంది అది అనుకోండి, ఏదో కారు అది అక్కడ వచ్చి ఆగింది. దాంట్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అదంతా కాకుండా అదే సైజులో ఉన్నటువంటి ఒక ఎద్దుల గూడు, డొక్కు ఎముకలు కనిపిస్తున్నటువంటి ఎద్దు లాగుతుంది, లాగింది. నీ చేతనత్వం మారింది, నువ్వేమనుకుంటావు ఇది వాడు కారులో వస్తే? కానీ అక్కడ ఉన్నటువంటి ఆకాశం మారలేదు, అది అర్థం చేసుకోండి. అదేమి మారదు, అది ఎక్కడికి వెళ్ళదు, అది అది ఎక్కడికి వెళ్ళదు కనుకే నా గచ్చతి నాగలోకం అంటాను దాన్ని. నా గచ్చతి కదంటది ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళింది అనుకుంటా రోడ్ ఎక్కడికి వెళ్తుందన్నట్టే. మన ప్రశ్న కూడా అలాగే అడుగుతాయి, ఇది ఎక్కడికి వెళ్తుందంటే రోడ్ ఎక్కడికి వెళ్ళదు కానీ అడుగుతాగా? తప్పు కాదు అది, జవాబు తప్పు కాదు అది. ఆ తప్పుడు జవాబు కరెక్ట్ గా చేసుకుంటున్నారే అది మీ చేతనత్వంలో జరుగుతుంది. అది లేదన్నా అనుకో, ఎవరిని పోయి ఎమ్మన్నట్టు నేను, కానీ మీరు అందరూ లేచిపోతారు, లేవలేదు ఎందుకు లేవలేదు నాకు తెలీదు కదా. అంటే ఏం చేసాం అక్కడ, ఒక పదం మాత్రం వాడాము. వేద విజ్ఞానంలో విచిత్రమైనటువంటి మాట ఉంది, పదము అబద్ధము కాదు, చెప్పిన వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ బంగారం ఉంది అన్నాను అనుకోండి, నేను బంగారం నిజంగా అక్కడ ఉంటే నేను ఏం మాట వాడతాను? ఇక్కడ బంగారం ఉందనే వాడతానుగా. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ మాటల కూర్పు తప్పు కాదు, వేదాలు సత్యములే, కానీ ఆ మాటలు ఉపయోగించుకునేటువంటి చేతనత్వము సత్యము అసత్యముగా ఉండదు, సత్యము నా సత్యము అని సుపర్ణ సుక్తంలో వస్తుంది. మాటల కూర్పులో, మాటల కూర్పు గురించి ఇంతగా ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే, అంతరిక్షానికి ఉన్నటువంటి గుణము శబ్దము. అంతరిక్షాన్ని కొలవాలి అంటే మీరు శబ్దము ద్వారానే కొలవగలరు, దాని లక్షణం అది. ఆకాశం యొక్క లక్షణము దాని గురించి ఇదంతా చెప్పవస్తున్నా నేను. అంచేత ఆకాశ తత్వంలో మార్పులు మీరు తీసుకురావాలి అంటే శబ్దముల ద్వారా పదముల ద్వారా తీసుకురాగలరు, ఇంకో విధానముల ద్వారా మార్పు తీసుకురాలేరు. 99లో లాస్ట్ స్టేజెస్ లో ఇచ్చినటువంటి లెక్చర్ కూడా ఇది, గురుచేతనత్వంలో పదార్థములు లేకపోతే పదములు పదార్థములుగా మార్చడం, దాని గురించి మళ్ళీ చెప్తున్నా. ఇది ఎవరికి సంభవము? చేతనత్వములు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. హైడ్రోజన్ ఆటం ఈ స్థాయికి రాలేదు, జంతువులు ఈ స్థాయికి రాలేవు, కానీ మానవ శరీరధారి అయినటువంటి వాడు ఈ స్థాయికి రాగలడు. చేతనత్వ స్థాయిలు అర్థమవుతున్నాయి కదా. ఇది పునర్జన్మ అంటే ఆత్మకి పునర్జన్మ లేదు, చేతనత్వానికి పునర్జన్మ ఉంది. అంచేత రెండు కరెక్టే. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవ మీ ఆత్మ మాయ అనేది ధ్యానంలో మీరు తర్వాత తర్వాత పరివరాజకులుగా ఈ శక్తిని సంపాదించుకోవటానికి కావలసిన సాధన చేయవలసి వచ్చినప్పుడు చెప్పేశాను. ఇవంతా కూడా నేను మీరు ఉపయోగించుకోవాలి. అవి రెండో అర్థమైంది. ఇప్పుడు చేతనత్వం ఏంటంటే అర్థమైంది కదా. చేతనత్వం అంటే అర్థం ఏంటి? అంతరిక్షపు యొక్క గుణాలకి నువ్వు ఎంత ఎక్కువగా స్పందించగలవో అంత ఎక్కువగా నీ చేతనత్వం పెరిగింది. అంతరిక్షానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఉప్పు ఉప్పగా ఉంటుంది కదా. అలాగే మానవ శరీరం యొక్క గొప్పతనం ఏంటి అంటే వీడు శబ్దానికి స్పందించగలడు, జంతువులు స్పందించవు. మనిషికి మాట మాట చెప్పినా అర్థం కాకపోతే ఎట్సెట్రా 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 చేత అర్థమైందా? ఈ చేతనత్వం మానవ శరీరధారి యొక్క విలక్షణత ఏంటి అంటే, చేతనత్వం యొక్క విలక్షణత ఏంటి అంటే, అంతరిక్షములో ఉన్నటువంటి శబ్ద ప్రవాహాలకి వీడు స్పందించగలడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు నేను కలిసి చాలా జన్మలు ఎత్తాము, అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేదు. ఇది భగవద్గీతలోని ఫస్ట్ స్టెప్. మీరు పరివరాజకులుగా పట్టుకోవాల్సింది, మీ పూర్వజన్మలో చేతనత్వ స్థాయిలన్నీ మీకు గుర్తు రావాలి. ఖనిజ చేతనత్వంలో మీరు ఎలా జీవించారు, వృక్ష చేతనత్వంలో ఎలా జీవించారు, జంతు చేతనత్వంలో ఎలా జీవించారు. ఇప్పుడు ఆ చేతనత్వాన్ని ఉపయోగించుకుని, చేతనత్వం అంటే ఇప్పుడు ఇంకో మాట ఏం చెప్పచ్చు, స్పందనలు. ఎంత సూక్ష్మముగా మీరు స్పందించగలిగితే అంత సివిలైజ్డ్ అంటాం మనం, అంతే కదా. ఒక చూపుతో ఒక్క మాటతో కంట్రోల్ అయిపోతే డిసిప్లిన్ అంటాం. పోలీసులు తీసుకొచ్చి మిలిటరీని తీసుకొచ్చినా మేము వినాం అంటే ఏమయ్యామన్నమాట, జంతువులు అయ్యామన్నమాట. అది గొప్ప కాదు. అది ఏ విధంగా సుపీరియారిటీ ఇన్ చేతనత్వం, ఒక మాట చాలు మార్చడానికి కలిసి వచనం తవ అనేటువంటి సుపీరియర్ మోస్ట్ స్టేట్. ఆ మాట వాడచ్చో వాడకూడదు, కానీ భావం కోసం వాడేవాడి. అర్థమవుతుంది కదా. ఇది జీవాత్మ అంటాం, చేతనత్వం అంటాం, పరిణామక్రమం అంటాం. లేకపోతే అంతరిక్షము, లైఫ్, ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఆత్మ, బ్రహ్మ, క్లియర్? అదేం మారదు, అది అది అలాగే ఉంది. ఎక్కడైనా ఇది మారుతుంది, అది ఇది మారి 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 ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం? వాక్ శక్తికి స్పందించేది. మనం మొత్తం ఎడ్యుకేషన్ వాక్ శక్తేగా కాదా? స్కూల్లో జరిపిస్తాను, ఏం చేస్తున్నాను? ఈ జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? కంప్యూటర్ టెక్నాలజీ కానీ, ఈ టెక్నాలజీ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, నువ్వు దేనివల్ల అవుతున్నావు? మాటల వల్లేగా. అర్థమైందా? వాక్ శక్తికి స్పందించగలిగేటటువంటి వ్యక్తి వాక్ శక్తికి కాకుండా అంతకంటే కింద ఉన్నటువంటి వాటికి స్పందిస్తే పరిణామ క్రమంలో కిందకి వెళ్ళాడు అని అర్థం. అంటే ఈ ఆధ్యాత్మిక నియమాలు మీరేం పెట్టుకోకల్లే, మీకు అది అర్థమైపోతే మీరు కిందకి దిగరు. ఇది చేతనత్వం, కుండలనీకృతమైనటువంటి చేతనత్వం. మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఇట్ ఈజ్ ఏ మూవింగ్ అంతరిక్షం. చాలా తమాషా, అసలు కాంట్రడిక్షన్. అది ఎక్కడికి కదలంది, ఎక్కడికి వెళ్ళనది, అన్ని చోట్ల ఉన్నది కదిలింది అంటున్నాం మనం కదా. ఈ కదలికను కంట్రోల్ చేసేదాన్ని ప్రాణము అంటాం. చేతనత్వాన్ని చూపించేది ప్రాణము, చీమలో ఉన్నటువంటి చీమ చేతనత్వాన్ని చీమ యొక్క ప్రాణము అంటాం. అంతరిక్షము, ఆకాశము, ఇంకోటి ప్రాణము లేక ఫోర్స్. ఒకటి స్థిరంగా అన్ని చోట్ల కదలక మెదలక ఉండేది అంతరిక్షం, కదిలిందేది కదిలించేది. దీనికి ఉదాహరణ ఎలా ఇచ్చారంటే, మన వాళ్ళు సముద్రం అన్ని చోట్ల ఆవరించి ఉంది, అఖండ మండలాకారం వ్యాప్తం లేని చరాచరం సముద్రం అంతా వ్యాపించి ఉంది కదా, సముద్రంలో అలలు వేస్తున్నాయి, ఆ అల సముద్రం అంతా వ్యాపించిందా? కానీ సముద్రం లేకపోతే అల లేదు. సముద్రం లేకపోతే అల ఉందా? అంతరిక్షం లేకపోతే నువ్వు లేవు. కానీ అల లోకలైజ్డ్, అల అన్ని చోట్ల లేదు. అలకి ఉనికి కొంతసేపు ఉంటుంది, కానీ కొంతసేపు అల ఉన్నా ఆ అల యొక్క అన్ని లక్షణాలు అన్ని గుణాలు సముద్రం యొక్క గుణాలేగా, వేరువేరు గుణాలా? కానీ మళ్ళా ఆ సముద్రం ఏమైపోతుంది, సారీ, అల మళ్ళా సముద్రంలో కలిసిపోతుంది. అల కుండలిని, సముద్రము బ్రహ్మ. క్లియర్? పేరులో మార్పే, కానీ కుండలిని యొక్క లక్షణాలు సముద్రము కంటే భిన్నము మాత్రం కావు, పరిమాణములో భిన్నము, సైజులో భిన్నము. ఓకే, సైజు గురించి మనం మాట్లాడటం లేదు, ఇంతవరకు అర్థం లేదా? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయము చేతనర్థము. ఇది అమెరికా నది ఒడ్డున వచ్చినటువంటి అల, ఇది హిందూ సముద్రంలో వచ్చినటువంటి అల, అది పాసిఫిక్ ఓషన్లో వచ్చినటువంటి అల అనుకో నువ్వు, ఇది చేతనత్వంలో మార్పు. అర్థమైనా? ఈ చేత కుండలిని చేతనత్వము, లైఫ్ లేకపోతే అందరికి ఈ త్రీటిని మీరు అర్థం చేసుకోండి.